భద్రం కర్ణీ శృణుయామదేవా. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః. వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.
నాలుగవ మంత్రం.
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వాః. తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే.
బ్రహ్మదేవుడు ఆశ్వలాయనుడికి బ్రహ్మ విద్యని చెప్తున్నారు. ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది శ్రద్ధ భక్తి వలననే లభిస్తుంది. మొదటి అర్హత అది ఉండాలి. తర్వాత ధ్యానయోగాత్ అష్టాంగ యోగం అనేటటువంటి ఒక 8 నియమాలు యమనియమాలు కలిగినటువంటి ఒక సాధన, ఇవన్నీ కూడా ఉంటే ఈ యొక్క బ్రహ్మ విద్య గురుముఖంగా మనం అభ్యసించాలి. అలా అభ్యసించినప్పుడు ఇది లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. మూడవ మంత్రంలో ఇది ఎలా లభించదు అని కూడా చెప్తున్నారు. శ్రద్ధ ఉన్నవారికి ఇది లభిస్తుంది, శ్రద్ధతో దీన్ని పొందాలి. శ్రద్ధ అంటే ఏమిటి? విన్నాం తత్వబోధలో గురు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ. గురువు చెప్పే వేదాంత వాక్యం నందు మనకు అత్యంతమైనటువంటి శ్రద్ధ ఉండాలి. ఎందుచేతనంటే శాస్త్రంలో చెప్పిన విషయాలు గురువు చెప్పేటప్పుడు మనకు ప్రాపంచికంగా మనకున్న అనుభవానికి చాలా విరుద్ధంగా ఉంటాయి. మనకు తెలిసిన విషయాలు మనం ఊహించుకున్నటువంటివి, మన ఆలోచన పద్ధతికి శాస్త్రం చెప్పే విషయాలకి మన గురువు చెప్పేటప్పుడు మనకు సమన్వయం కుదరదు. ఇది సాధ్యం కాదే, ఇది ఎలా అనిపిస్తుంది, ఇది ఎట్లా అని అనిపిస్తుంది. అలాంటప్పుడే మనకు శ్రద్ధ కావాలి. గురువు మనకు అర్థమయ్యేది చెప్పేస్తే మనకు శ్రద్ధే అవసరం లేదు. మనకు తెలిసింది ఆయన చెప్తే శ్రద్ధే ఉందండి అందులో. గురువు చెప్పేటువంటి విషయాలు చాలా నిగూఢమైనటువంటివి, కొన్ని మన మనస్సుకి మన బుద్ధికి ఒప్పుకునేటట్లుగా ఉండవు. అప్పుడే శ్రద్ధ కావాలి. ఇది చాలామందిలో లోపిస్తుంది, శాస్త్రానికి తెలుసు. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, నేను చెప్పేటటువంటివి నీ బుద్ధికి మనస్సుకి ఒప్పుకోకపోయినప్పటికీ కూడా నా మీద శ్రద్ధ ఉంచాలి అంటుంది శాస్త్రం. అలెలాగండి అన్నారు, అంతే అన్నది. ఎందుకంటే నీ మనస్సుకి బుద్ధికి అందనటువంటి విషయాలు నేను చెప్తున్నాను కనుక నువ్వు నమ్మవలసిందే నన్ను, శ్రద్ధతో నమ్మాలి. అది ఉంటే ఆ శిష్యుడు అదృష్టవంతుడు. ఎలాగైతే పసిబిడ్డ తల్లిని నమ్ముతాడో అదేవిధంగా శిష్యుడు గురువు చెప్పే శాస్త్రవాక్యాల మీద నమ్మకం పెరగాలి, శ్రద్ధ పెరగాలి. ఇది ఎలా సమంజసం అవుతుంది, ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అనే ఆలోచన రానే కూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అలా వచ్చింది అంటే మన యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఆగిపోతుంది, ఆ క్షణంతో ఆగిపోతుంది. ఇటువంటి శ్రద్ధ ఎంతకాలం పెట్టుకోవాలి, మనకు జ్ఞానం వచ్చి బ్రహ్మనిష్ఠులం అయ్యే వరకు ఈ శ్రద్ధ ఉండాలి. ఎంత కష్టమో చూడండి. ఆ శ్రద్ధతో భక్తి, గురువు మీద భక్తి శ్రద్ధ, శాస్త్రం మీద భక్తి శ్రద్ధ, అత్యంతమైన భక్తి, చెరగనటువంటి భక్తి. భక్తి పెరుగుతూ ఉండాలి, శ్రద్ధ పెరుగుతూ ఉండాలి, కానీ ఏనాడు కొంచెం కూడా తరగకూడదు. తరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, శ్రద్ధాభక్తి తరగడానికి చాలా అవకాశాలు వస్తాయి, కానీ అటువంటివన్నిటి నుంచి తట్టుకొని దాటి దశాబ్దాలు పట్టవచ్చు. ఆ శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనకు జీర్ణించుకోవడానికి ఆ గురువు మీద శ్రద్ధాభక్తిని అంత దీర్ఘకాలం మనం పెంచుకుంటూనే ఉండాలి, తరగకుండా చూసుకుంటూ ఉండాలి. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నేను చెప్పలే. బ్రహ్మదేవుడు అశ్వలాయనుడి చెప్తున్నాడు, ఓ అశ్వలాయన, అలా శ్రద్ధభక్తి ఉండి ధ్యానయోగాత్ అన్ని నియంత్రణ చేసుకొని, మనసు బుద్ధి చిత్తాన్ని అంతా నియంత్రణ చేసుకొని ధ్యాన యోగంలో ప్రవేశించాలి. ఏకరూప ధ్యానం, అనేక రూప ధ్యానం చేస్తూ అరూప నిధిధ్యాసనానికి వెళ్ళాలి, అప్పుడే నాయన ఇది లభిస్తుంది అన్నాడు. ఇది దేనివల్ల లభించదు? ఈ బ్రహ్మజ్ఞానం నా కర్మణ, ఎన్ని కర్మలు చేసినా లభించదు నాయన అన్నారు. ఎన్ని యాగాలు, యజ్ఞాలు, హోమాలు, పూజలు, ఉపవాసాలు, ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా లభించేటటువంటిది కాదు. మరి అవన్నీ ఎందుకండి అంటే, అవన్నీ నీకు చిత్తశుద్ధిని ఇస్తాయి, నీ మనస్సును నిర్మలం చేస్తాయి, అంతేకాని అవి జ్ఞానం ఇవ్వవు అన్నారు. నా ప్రజయా, ఎంతమంది నీకు పరివారం ఉన్నప్పటికీ కూడా, పిల్లలు, సంసారం, పెద్ద పెద్ద కుటుంబమైనా కూడా వాళ్ళందరూ కూడా నీకు మోక్షాన్ని ఇవ్వలేరు. నా ప్రజయా నా ధనేనా, ఎంత ధనవంతుడు అయినప్పటికీ కూడా, నువ్వు పుస్తకాలన్నీ కొనుక్కొని ఇంటి నిండా పెట్టుకున్నప్పటికీ కూడా ధనం ఉంది కదా అని, గురువు గారికి ఎంత ఎక్కువగా గురుదక్షిణ ఇచ్చినప్పటికీ కూడా ధనం వల్ల వస్తుందని మాత్రం అనుకోవాకు అన్నారు. శ్రద్ధాభక్తి లేకుండా ధనం మాత్రం వస్తుందని చెప్పి అనుకోవాకు అన్నారు. ధనేన నా ధనేన అని అనుకోవాలి, అక్కడ నా రాసుకోవాలి. నా ధనేన త్యాగేన, అన్నీ వదిలిపెడితేనే. అంటే ఏమిటి, ధనం మీద వ్యామోహం, ధనం వల్లనే నాకు అన్నీ లభిస్తాయని చెప్పి అనుకోవడం, అది వదిలిపెట్టాలి. నా పిల్లలు, కుటుంబం ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు, వీళ్లతోనే నాకు మోక్షం అనుకోవడం, అది వదిలిపెట్టాలి. త్యాగేన, ఈ కర్మలు పూజల వల్లనే నాకు మోక్షం వస్తుందని చెప్పి అనే భావన వదిలిపెట్టాలి. త్యాగేన త్యాగేన ఏకే అమృతత్వ మానసము, ఎవరో కొద్దిమంది మాత్రమే ఇది పొందగలుగుతారు. పరేణ నాకం నిహితం గుహాయాం, పాపం లేనటువంటివి, సుఖస్వరూపమైనటువంటిది ఆనందం, బ్రహ్మస్వరూపం మన హృదయంలోనే ఉన్నది. నిహితం గుహాయాం, అటువంటి పరమాత్మ తేజస్వరూపం విభ్రాజతే యతయః విశంతి, యతులు అంటే ఎవరు బాగా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి కావలసినటువంటి నిష్ఠని పాటిస్తూ ఉన్నవాళ్ళు. నిష్ఠ అంటే ఏమిటి? క్లాస్కి వస్తూ, అది యతయహ అంటే ఇక్కడ శాస్త్ర శ్రవణాన్ని అతి శ్రద్ధతో వింటూ చేస్తూ ఉంటే యతయహ, ఆ గురువు చెప్పిన వాక్యాన్ని చెవిలో వేసుకొని అట్లా నెమర వేసుకుంటూ ఉంటే వాళ్ళు యతయహ అన్నారు. విశంతి, వాళ్ళు ఈ బ్రహ్మస్వరూపాన్ని పొందుతారు అన్నారు. ఎలా పొందుతారు అన్నారు? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. ఈ నాలుగో మంత్రం చూస్తున్నాం. గురువు దగ్గరికి వెళ్ళి కూర్చున్నంత మాత్రాన, అది శాస్త్రం విన్నంత మాత్రాన రాదు నాయన, ఆ శాస్త్రంలో వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థం అన్నారు. దాని తాత్పర్యాన్ని తెలుసుకోవాలి, అసలు అర్థం ఏమిటి అన్నారు. సునిశ్చిత అర్థం ఏమిటి అది తెలుసుకోవాలి. ఎన్నో విషయాలు చెప్తాం శాస్త్రంలో, ఎన్నెన్నో కథలు వస్తాయి మధ్యలో, స్తుతి వస్తుంది మధ్యలో, ఎన్నో విషయాలు ప్రక్రియలన్నీ చెప్తుంటారు శాస్త్రంలో. కానీ ఇందులో తాత్పర్యం ఏమిటి? అసలు తాత్పర్యం ఏమిటి అంటే ఏమిటి అర్థం? ముఖ్య ఉద్దేశం ఏమిటి? అది పట్టుకోవాలి. వివాహం చేయాలి అంటే ఒక సంవత్సరం నుంచే బయలుదేరతారు, పని చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైనా వివాహం అంటే వచ్చే సంవత్సరం అండి అంటాడు. ఇప్పటి నుంచి ఏమిటి నాయన అంటే, అవునండి ఎన్ని పనులున్నాయి, ఎన్ని పనులున్నాయి, పత్రిక వేయించాలి, పత్రిక ప్రూఫ్ చూడాలి, పత్రిక వచ్చిన తర్వాత అడ్రస్లు రాయాలి, అందరికి పంపించాలి, పంపించిన తర్వాత ఎన్నెన్ని కొనాలి, ఎన్ని సమకూర్చుకోవాలి, అన్ని అయిన తర్వాత ఆ 5 రోజులు 4 రోజులు పెళ్ళి అంటే అందరూ వచ్చిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత రిసెప్షన్ చేసిన తర్వాత పెళ్ళి చేస్తారు, రిసెప్షన్ భోజనాలు ఎన్ని చూసుకోవాలన్నీ. ఇవన్నీ దేనికయ్యా అంటే చివరికి తాత్పర్యం ఏమిటి అంటే మంగళసూత్రం అది కట్టాలి. ఇవన్నీ అయిన తర్వాత పెళ్ళి అయింది అనేది ఎప్పుడు? మంగళసూత్రం ధారణ అయినప్పుడే. ఆ ముహూర్తం అనేటటువంటి మంగళసూత్ర ధారణ జరిగినప్పుడే వివాహం పూర్తయింది అని అర్థం. ఈ మంగళసూత్రం కట్టడానికి 3 ముళ్ళు వేయటానికి ఎంత కష్టపడాలా అన్నాడు. అదే కదండి అసలు విషయం అన్నారు. గట్టిమేళం అంటాడు అప్పుడే, అంతవరకు మామూలుగా వాయిస్తూ ఉంటాడు. గట్టిమేళం, గట్టిమేళం అంటే పెద్దగా వాయించు అని చెప్పి అంటే ఏమిటి అర్థం? అది తాత్పర్యం. వివాహానికి తాత్పర్యం మంగళసూత్ర ధారణ. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జీలకర్ర బెల్లం. ఆ ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెడతారు తల మీద, అది అసలు విషయం. అది తాత్పర్యం. ఈ 2 విషయాలు తాత్పర్యం, మిగతావన్నీ కూడా వేడుక. అవన్నీ వేడుకలు, నాంది చేయడం, స్థాళిపాకం, అశ్మారోహణం, ఇవన్నీ కూడా నవధాన్యాలు వేయడం, ఇవన్నీ చేస్తారు చూసారా. అందులో ఏం తాత్పర్యం లేదు, అవన్నీ వేడుకలు అంటారు. అసలు తాత్పర్యం ఏమిటి? ఆ 3 ముళ్ళు పడిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులకి ఎంత హాయిగా ఉంటుంది, అప్పా ఇంక మా బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. చూసారా కళ్యాణం గురించి చెప్తే ఎంత ఆనందంగా వింటున్నారో చూడండి. శాస్త్రం అడుగుతున్నది అదేవిధంగా నాయన. ఈ వేదాంతం చదివేటప్పుడు, ఇన్ని ఉపనిషత్తులు చదివేటప్పుడు, భగవద్గీత చదివేటప్పుడు అసలు తాత్పర్యం ఏమిటి అని తెలుసుకోవాలి. ఏమిటిదంటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మ ఇవ నాపరః. దేహో దేవాలయ ప్రోక్తః స జీవః కేవల శివః, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నారు. అహం బ్రహ్మాస్మి ఇస్ ద తాత్పర్యం. అది సునిశ్చితార్థం అంటే. అందుకని గురువుగారు చెప్పేటప్పుడు ఇవి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు, కానీ అసలు విషయానికి ఎక్కడికి వెళుతున్నారు, ఏ విషయాన్ని సూచించి చెప్తున్నారు, ఏ ఉద్దేశంతో చెప్తున్నారు, దేనికోసం చెప్తున్నారు, ఏది నేను గ్రహించాలి అనేటువంటిది ఆ హంసలాగా. హంస ఎట్లాగైతే నీళ్ళు వదిలిపెట్టి పాలు తీసుకుంటుందో అలాగే తాత్పర్యాన్ని తీసుకోవాలి. అందులో ఉన్న కథలు మధ్య మధ్యలో స్తుతి చేస్తూ ఉంటుంది. ఉపనిషత్తులు ఎన్నో చెప్తూ ఉంటుంది. భక్తి యోగం చెప్పేటప్పుడు భక్తే గొప్ప అని చెప్తుంది, కర్మయోగం చేస్తే కర్మయోగమే గొప్ప ఉంటుంది, అష్టాంగ యోగం చేస్తే అష్టాంగ యోగాన్ని మించింది లేదంటుంది, ధ్యానం చేస్తే ధ్యానాన్ని మించింది లేదంటుంది. ఇలా అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. తాత్పర్యాన్ని వదిలిపెట్టకుండా ఇవన్నీ కూడా సాధనాలు అని తెలుసుకోవాలి. అది వేదాంత సునిశ్చితార్థ అంటే ఎంత అర్థం ఉందో తెలుసా? అక్కడ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ యతయః, మొదట యతయః బాగా తీవ్ర ముముక్షుత్వం కలిగిన వాళ్ళు అని అర్థం. వేదాంత యతయః మొదటిది, తర్వాత శుద్ధ సత్వాహ, శుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగి ఉన్నవాళ్ళు. అది ఉండాలి. రాగద్వేషాలు కోపతాపాలు అటువంటివి అన్నీ చాలా బలహీనంగా ఉంటాయి వాళ్ళల్లో, ఎక్కువగా ఉండదు. రాగం ద్వేషం కామం క్రోధం ఇవన్నీ కూడా అసలు ఉన్నాయా లేవా అని అనిపిస్తుంది, అంత తక్కువగా ఉంటాయి. అది శుద్ధ సత్వాహ అంటే. సన్యాస యోగాత్, సన్యాస యోగం అంటే ఇక్కడ ఆంతరంగికంగా నేను సన్యాసిని, గృహకృత్యాలు చేస్తున్నప్పటికీ కూడా గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా నేను సన్యాసినే. ఎలా అంటే వాళ్ళందరినీ ఆ బాధ్యతలు చేసేటప్పుడే నేను బాధ్యతలుగా నాకు యొక్క సంబంధం కలిగినట్లుగా తీసుకుంటాను. అంతే, నేను శాస్త్రం చదివేటప్పుడు నేను భర్తని కాదు, భార్యని కాదు, తల్లిని కాదు, తండ్రిని కాదు, నా మాత, నా బంధుర్, నా మిత్రం, నేను ఎవరిని కాదు. ఎవరిని అంటే నేను ఒక్క శిష్యుణ్ణి మాత్రమే అన్నారు. అది జ్ఞానం వచ్చే వరకు నేను శిష్యుణ్ణి శిష్యుణ్ణి అనుకుంటూ ఉండాలి. అన్నిటినీ భగవంతుడికి వదిలిపెట్టేయాలి. వాటి గురించి చింత ఆలోచన దిగులు లోపల, అయ్యో అబ్బాయి ఏమైపోతాడో, అమ్మాయి ఏమైపోతుందో, ఎక్కడున్నారో ఏమిటో, ఈ కాసేపు ఒక గంట సేపు, సోమవారం సోమవారం ఒక గంట సేపు మనసు సన్యాసం మనస్సు కావాలి. లేకపోతే ఏమవుతుంది, కైవల్యోపనిషత్తు వింటూనే మా వారు ఎక్కడున్నారో, పాండ్యబజార్కి వెళ్ళారో లేదో, రంగనాథ స్ట్రీట్లో ఉన్నారో, లేకపోతే మా అబ్బాయి ఎప్పుడు వస్తాడో ఏమో ఊరు నుంచి, మా అమ్మాయికి మంచి భర్త దొరకాలి, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తున్నాను అనుకోండి, అది ఎక్కడ సన్యాస యోగం అన్నాను. అలాంటి మనస్సుకి ఇవి ఎక్కవు. కనుక ఆ ఒక్క సమయం, ఆ కనీసం ఆ శ్రవణం చేసేటప్పుడు, ఆ శాస్త్రం చదివేటప్పుడు నేను ఎవరికి సంబంధం లేను, నేను భగవంతుడు, నా శాస్త్రం అంతే, అది సన్యాస యోగం అంటే. అంతేగాని కాషాయ వస్త్రం వేసుకోమని కాదు. అర్థమైందా? మన ఋషులందరూ కూడా కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు కాదు. అందరూ గృహస్థులైనప్పటికీ కూడా జనక మహారాజు చెప్తాడు, అసలు సన్యాసం ఎందుకండి, నేను గృహస్థుడైనప్పటికీ కూడా నాకేం ఢోకా లేదన్నాడు ఆయన. అంత ధైర్యం ఆయనకి గృహస్థాశ్రమంలోనే ఉండి. కనుక మనస్సుని తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంచడమే సన్యాసం. కష్టం కొంచెం. కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు 5వ అధ్యాయంలో, గృహస్థాశ్రమమే చాలా మంచిది అంటారు ఆయన. గృహస్థాశ్రమమే మంచిది, సన్యాస కర్మయోగస్తు కర్మయోగ విశిష్యతే అన్నారు. హే అర్జున, గృహస్థాశ్రమమే చాలా శ్రేష్టమైనటువంటిది అన్నారు. అప్పుడు శంకరాచార్య వారు, ఆయన సన్యాసి కదా, గృహస్థాశ్రమే శ్రేష్టం అంటే సన్యాస ఆశ్రమం కానట్లయిపోతుంది కదా, అందుకని ఆయన ఏం రాస్తారంటే అదంతా స్తుతి అన్నారు. అది ఒకే స్తుతి, గృహస్థాశ్రమంలో ఉంటే ఎంత కష్టం, అందుకని మేనేజ్ అన్నాడు. గృహస్థాశ్రమంలో ఉంటూ వేదాంతం చదవడం మేనేజ్ చేసుకోవచ్చు, యు కెన్ మేనేజ్. సన్యాసాశ్రమంలో ఉంటే చాలా తేలిక అంటారు శంకరాచార్యుల వారు భాష్యం రాసేటప్పుడు. సన్యాసులకు ఏమంటే బాధ్యతలు ఉండవు, ఎక్కువ సమయం లభిస్తుంది, ఏ ఆలోచనలు బాధ్యతలు లేకపోవడం వల్ల ఆలోచనలన్నీ మనసు ఏకీకృతం చేయగలరు, కనుక వాళ్ళకి సులభం అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తారు. మరి కృష్ణుడు ఎట్లా చెప్తారు, ఈయన ఎలా చెప్తారంటే, శంకరాచార్యుల వారు చెప్తారు, కృష్ణుడు ఊరికి పొగుడుతున్నాడు గృహస్థాశ్రమాన్ని, కానీ చాలా కష్టం అని చెప్తారు ఆయన. దానికి స్వామీజీ గారు ఒక ఉదాహరణ ఇస్తారు. ఎట్లాగంటే స్క్రూని నైఫ్తో ఒక్కొక్కసారి, స్క్రూ డ్రైవర్ లేకపోతే ఏం చేస్తాం, స్క్రూని ఒక నైఫ్తో పెట్టి తిప్పుతాం. తిప్పారు ఎప్పుడన్నా? ఒక నైఫ్తో తిప్పడం స్క్రూని, నైఫ్తో స్క్రూని డ్రైవ్ చేయాలి స్క్రూ డ్రైవర్, లేకపోతే ఏం చేస్తాం. ఒక్కోసారి పండ్లు ఉంటాయి, కత్తి ఉండదు కట్ చేయడానికి, అప్పుడు స్క్రూ డ్రైవర్తో కట్ చేస్తాం. ఎట్లా ఉంటుంది? కట్ చేయగలవు కానీ మేనేజ్, యూ మేనేజ్ టు డ్రైవ్ ద స్క్రూ విత్ నైఫ్. కత్తితో స్క్రూని డ్రైవ్ చేయొచ్చు కానీ స్క్రూ డ్రైవర్తో చేసినంత ఈజీగా ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఎంత చక్కటి ఉదాహరణ చెప్తారు స్వామీజీ. గృహస్థాశ్రమం కూడా, గృహస్థాశ్రమంలో ఉంటూ వేదాంత శ్రవణం చేయడం, మోక్షాన్ని పొందాలనుకోవడం కత్తితో స్క్రూని తిప్పినట్టు అనమాట. కష్టంగా మేనేజ్ చేసుకోవాల్సిందే. యూ కెన్ మేనేజ్ బట్ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఇస్ డిఫికల్ట్. అసాధ్యం కాదు, ఇది కొంచెం కష్టం. అదే స్క్రూతో స్క్రూ డ్రైవర్ని, స్క్రూ డ్రైవర్తో స్క్రూ తిప్పడం చాలా ఈజీ. నైఫ్తో పండ్లు కట్ చేయడం చాలా ఈజీ, స్క్రూ డ్రైవర్తో ఏం కట్ చేస్తామండి, కష్టపడి కట్ చేయాలి. అదేవిధంగా శంకరాచార్య వారు అలా చెప్తారు, ఇక్కడ సన్యాస యోగాది అంటే మీరు సన్యాస ఆశ్రమము తీసుకోవచ్చు ఈ అర్థంలో, లేకపోతే ఆంతరంగిక సన్యాసం, గృహస్థులై ఉండి జనక మహారాజు లాగా. జనక మహారాజు ఎంతటి గ్రేట్ సన్యాసి అని చెప్ప, గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఆదర్శం, గృహస్థులందరికీ ఆదర్శం ఆయన. సన్యాస యోగాత్. తర్వాత ఇలా ఉంటే, ఈ యొక్క అర్హతలు కనుక ఉంటే, శాస్త్రంలో సునిశ్చితమైన అర్థాన్ని తెలుసుకుని శుద్ధసత్తులయ్యి సన్యాసయోగం ద్వారా శ్రవణ మననం కనుక చేస్తే ఏమిటి ఫలితం? తే సర్వే పరామృతాః పరిముచ్యంతి. పరామృతాః అంటే జీవించి ఉండగానే వారు ఆ అమృతత్వాన్ని పొందిన వారు అవుతారు. పరం అంటే బ్రహ్మం, అమృతం అంటే ఏమిటి? మరణధర్మం లేనటువంటి అమృతము అంటే ఏమిటి? మృతం అంటే మరణం, అమృతం అంటే మరణధర్మము లేనటువంటి. ఇంతవరకే చూసాం పోయినసారి, పరామృతాహ చెప్పలేదు నీకు, అందుకని ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెడతాం. పరామృతాహ అన్నారు అంటే అమృతత్వ స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మాన్ని పొందుతారు జీవించి ఉండగానే అని అర్థం. తే సర్వే, తే సర్వే అంటే వారందరూ ఉన్నారు. ఎవరందరూ ఉన్నారు? శ్రద్ధ ఉన్నవారు, భక్తి ఉన్నవారు, యతయులైనటువంటి వారు, సన్యాస యోగాన్ని స్వీకరించిన వారు, శుద్ధసత్వులైన వారు, వేదాంత విజ్ఞానాన్ని క్షుణ్ణంగా సునిశ్చిత అర్థాన్ని తెలుసుకున్నవారు అని అర్థం. తే సర్వే అంటే వారందరూ ఉన్నారు. ఆ వారందరిలో మనందరం ఉన్నామా లేదా చూసుకోవాలి. ఏదైతే బ్రహ్మదేవుడు చెప్తున్నారో వారందరూ అన్నారు, ఆ వారందరిలో నేనున్నానా లేనా? ఉంటే గోల్డ్ మెడల్. ఓకే. తే సర్వే ప్రముచ్యంతి. ప్రముచ్యంతి అంటే పూర్తిగా ఆ పరమాత్మలో ఐక్యాన్ని పొందుతారు. పరిముచ్యంతి అంటే మోక్షాన్ని పొందుతారు అని అర్థం. పరి అంటే పూర్తిగా, ఇంకెటువంటి సందేహం లేకుండా అని అర్థం. నిష్ఠ అని అర్థం, నిష్ఠని పొందుతారు. మరే సందేహం లేదు, నేను బ్రహ్మన్ నేను అంటారా, అప్పుడప్పుడు సందేహం రావడం ఇట్లా ఏం ఉండదు. పరిముచ్చంతి అంటే పూర్తిగా బ్రహ్మనిష్ఠులైపోతారు అన్నారు, జీవించి ఉండగానే అన్నారు. ఈ శరీరంలో ఉండగానే అది మోక్షం అంటే జీవన్ ముక్తి అన్నారు. మరి శరీరం పోయిన తర్వాత ఏమైపోతారండి అన్నారు. శరీరం అంటే సదేహముక్తి, జీవన్ ముక్తి. శరీరం లేకపోతే విదేహముక్తి అన్నారు, దేహం లేనటువంటి ముక్తులైపోతారు. శరీరం ఉన్నప్పుడేమో జీవన్ ముక్తి, ఈ శరీరం పోతుంది అనుకోండి జ్ఞానికి ఏం ముక్తి? అది విదేహముక్తి, ఆత్మలో లీనమైపోతారు. దాన్ని విదేహముక్తి అని ఎలా చెప్తున్నారు ఇక్కడ? బ్రహ్మలోకేషు పరాంతకాలే పరిముచ్చంతి అన్నారు. జీవించి ఉండగానే జీవన్ముక్తిని పొంది ఆ జీవన్ముక్తుడైనటువంటి వ్యక్తి మరణించగానే ఆ ఆత్మ ఏమవుతుంది? విదేహమైపోతుంది, దేహరహితమైపోతుంది ఆత్మ. కనుక మూడు శరీరాలు పంచభూతాల్లో కలిసిపోతాయి, మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అది బ్రహ్మలోకేషు అంటే ఇక్కడ మీ కొన్ని పుస్తకాల్లో రెండు అర్థాలు ఇచ్చారు, బ్రహ్మలోకానికి వెళ్తాడు అని. ఇక్కడ ఇంకొక అర్థం ఏమిటంటే బ్రహ్మలోకేషు అంటే నిజంగా ఇక్కడ బ్రహ్మలోకం అని కాదు, ఇక్కడ చైతన్యం అని అర్థం. బ్రహ్మలోకేషు అంటే బ్రహ్మస్థానం, బ్రహ్మస్థానం అంటే చైతన్యం అని అర్థం. జీవన్ముక్తి వచ్చిన తర్వాత ఇంక బ్రహ్మలోకానికి ఎట్టెళ్తాడండి కదా. పరామృతాహ పరిముచ్యంతి అంటారు. ఇక్కడే జీవన్ముక్తిని పొందిన తర్వాత ఇంక బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకానికి వెళితే ఏం ముక్తి అవుతుంది? అది క్రమముక్తి అవుతుంది. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ ముక్తి పొందితే అది క్రమముక్తి అంటారు. ఇప్పుడు మీకు క్రమముక్తి కావాలా జీవన్ముక్తి కావాలా? జీవన్ముక్తి. లేదులేండి, బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత మోక్షాన్ని పొందుతానంటే ఎవరికి తెలుసు పొందుతావో లేదో, నాన్ వెరిఫైయబుల్. అందుకని ఇక్కడ పొందలేని వాళ్ళకి ఓకే క్రమముక్తి చూద్దాం తర్వాత అన్నారు. ట్యూటోరియల్ కాలేజీ మాదిరి డైరెక్ట్గా కాలేజీలో పాస్ కాకపోతే ఏం చేస్తామంటే ట్యూటోరియల్ కాలేజీలో పడేస్తారు వాళ్ళని. పడేసి మళ్ళీ పరీక్ష రాయ సెమిస్టర్లో అనమాట, సెమిస్టర్ పద్ధతిలో చదువుతారు. అది క్రమముక్తి, క్రమంగా ముక్తి. సో ఇక్కడ జీవన్ముక్తి అంటే ఏమిటి అర్థం? మనం చెప్పింది బ్రహ్మలోకేష్ అనేది. విదేహముక్తి అంటే ఏమిటి? శరీరం పోయిన తర్వాత ఈ స్థూల శరీరం, కారణ శరీరం, సూక్ష్మ శరీరం అన్నీ కూడా ఆ పంచభూతాల్లో కలిసిపోతాయి అని అర్థం. అది విదేహముక్తి. చివరి మరణం అని అర్థం, ఫైనల్ డెత్ అని చెప్పచ్చు. పరాంతకాలం అన్న చివరి మరణం అన్నారు. ఎందుకండి చివరి మరణం అన్నారు? ఎందుకంటే మళ్ళీ పుట్టడు కదా. జ్ఞాని అయిన వాడు జీవన్ముక్తుడైతే మరీ జన్మించడు కదండి. జన్మించని వాడికి ఈ శరీరాన్ని వదలడం, సూక్ష్మ శరీరమేమో ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది, స్థూల శరీరం ఇక్కడే పోయింది, ఇంకా జన్మ లేదు, మరి ఇంకా చివరి మరణమే కదా అది. పర అంతకాలం అన్నారు చూసారా, అంతకాలే, పరాంతకాలే పరిముచ్చంతి అన్నాడు. ఆ పరాంతకాలం అంటే ఏంటి? చివరి మరణాన్ని, చివరి మరణం ద్వారా ఈ శరీరాన్ని త్యజించేస్తాడు జీవన్ముక్తుడైన వాడు, విదేహముక్తుడైపోతాడు అన్నాడు. అది అంటే పునర్జన్మ ఉండదు. జన్మ ఉంటే మరణం ఉంటుంది, పునర్జన్మ లేదు కనుక ఇది చివరి మరణమే కదా. కాబట్టి మనందరికీ ఒకటే మరణం, ఒక్కసారి వస్తుంది, ఇంక రాదు. ఎందుకనండి అన్నారు, మీరందరూ ముక్తులు అవుతారు కదా. అవ్వకపోతే వస్తుంది మళ్ళీ, ఇంకొకసారి వస్తుంది మరణం. అమ్మో ఇంకొకసారి, ఒకసారికి కష్టంగా ఉందండి ఇంకొకసారి అన్నారు. జ్ఞానం పొందకపోతే సెకండ్ మరణం, థర్డ్ మరణం ఆల్సో బుక్డ్ అని అర్థం. జ్ఞానం వస్తే ఓన్లీ వన్, అది కూడా బాధించదు. మిథ్యాత్వ నిశ్చయం అన్నారు. ఎంతటి ప్రయోజనం ఉందో చూడండి జ్ఞానం వల్ల. తర్వాత మంత్రం, ఇవన్నీ సాధనాలు చెప్పారు ఇంతవరకు. ఇటువంటి వ్యక్తి మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు అన్నారు. ఇంతవరకు ఒక విషయాన్ని చెప్పేసారు, బ్రహ్మజ్ఞానం పొందడం అయిపోయింది, సబ్జెక్టు కూడా అయిపోయింది, కైవల్యోపనిషత్తు అయిపోయింది. కైవల్యం అంటే ఆత్మ, కేవలస్య భావ కైవల్యం. జీవన్ముక్తి పొందాడు వ్యక్తి, విదేహముక్తి పొందాడు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నాయన ఇది చాలా కష్టం అన్నారు. ఇలా పొందేవాళ్ళు చాలా చాలా అరుదు, చాలా కష్టం. మరి ఇంకా కష్టమైతే నన్ను వెళ్ళిపోమంటావా అన్నాడు. నువ్వు వెళ్ళిపోవద్దు, కూర్చు చెప్తాను. దీనికి మార్గం ఉంది, దీన్ని సులభతరంగా పొందడానికి మార్గం నేను చెప్తాను అన్నారు. ఇది ప్రయత్నం చేసేటప్పుడు మనం ఫలాన్ని పొందలేము తొందరగా, చాలా కష్టంగా ఉంటుంది. అలా అని చెప్పి నిరుత్సాహపడకూడదు. మనం నిరుత్సాహపడకుండా ఉండాలి అంటే దా పద్ధతి తెలుసుకోవాలి, విధానం తెలుసుకోవాలి. చాలామంది అది తెలుసుకోరు. వింటూ ఉంటారు శాస్త్రం రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వింటూనే ఉంటారు, కానీ దీన్ని సులువుగా చేసుకునే మార్గం ఏమిటని దానికోసం వెతకరు, దానికోసం ప్రయత్నం చేయరు ఎక్కువ మంది. అందులో చాలామంది ఫెయిల్ అవుతారు. కనుక అట్లా కాకుండా ఉండాలి అంటే నేను ఈ జన్మలోనే పొందాలి మోక్షం, నాకు ఈ జన్మలోనే జీవన్ముక్తినే పొందాలి నేను అని కోరుకున్నవాడికి ఈ సాధనాలన్నీ చెప్తున్నారు. ఇప్పుడు 5, 6, 7 ఈ 3 మంత్రాలు కూడా ధ్యాన యోగాన్ని గురించి మాట్లాడుతున్నాయి. గురువుగారు ఈ బ్రహ్మ విద్యని బోధించినంత మాత్రాన మనకు బ్రహ్మజ్ఞానం వస్తుందనుకోవద్దు. చాలా కష్టం, అర్థమైనట్లే ఉంటుంది. చాలా తేలిగ్గా చెప్పారు స్వామిని, ఎంత బాగుందో అంటాం. ఎంత బాగుందో, చాలా బాగా అర్థమైంది మాకు, ఇంత చక్కగా చెప్తున్నారు, అంతా చక్కగానే ఉంటుంది. కానీ నేను బ్రహ్మన్ అని చెప్పడానికి వచ్చేటప్పటికీ అదేనండి కష్టంగా ఉంది అంటాడు. నీకు బాగా అర్థమైతే నేను బ్రహ్మస్వరూపాన్ని అనేటటువంటి అనిశ్చయ జ్ఞానం రావాలి. అలా వచ్చిన రోజు నేను దుఃఖరహితుణ్ణి, నాకు దుఃఖం అనేదే లేదు అసలు, నేను అమృత స్వరూపుణ్ణి అని ధైర్యంగా ఆలోచన రావాలి, ఆ వృత్తి రావాలి. అలా వచ్చిన రోజే అది జ్ఞానం. కనుక దానికోసం ప్రయత్నం చేయాలి. వింటూనే ఉంటాం, చాలా బాగుంటుంది శాస్త్రం చెప్పే విషయం, ఆనందంగా ఉందండి. చాలా క్రొత్త విషయాలన్నీ చెప్తున్నారు స్వామిని మీరు, ఇంత చక్కగా ఉంది శాస్త్రం, ఇంత ఆనందంగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఏమన్నా జీర్ణం అవుతున్నదా లేదా అసలు అని, అది ముఖ్యం. అలా కావాలి అంటే ఈ పద్ధతి అనుసరించు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్నారు అశ్వలాయనుడికి. ఏమని, ఇటువంటి నియమాలన్నీ పాటించాలి. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ శాస్త్ర శ్రవణం చేస్తూ మేము ఈ జన్మలోనే జీవన్ముక్తిని పొందాలని తీవ్రమైనటువంటి కోరికతో ఉంటారో వాళ్ళకి ఈ సూచనలు. ఏమిటి ఆ సూచనలు? ఒక్కొక్కటి శ్రద్ధగా విని మన జీవితంలోకి అమలు చేసుకోవాలి సాధ్యమైనంత వరకు. వివిక్త దేశే చ సుఖాసనస్థః శుచి సమగ్రీవ శిరశరీరః అత్యాశ్రమస్థ సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య నేను చెప్పేటటువంటి వేదిక్ మెడిటేషన్ ఉంది చూసారా, అంత దీన్ని ఆధారం చేసుకొని. వేదిక్ మెడిటేషన్ ఎందుకన్నానంటే నేను చెప్పే ధ్యానం వేదం యొక్క పద్ధతిలో వచ్చినటువంటిది. ఆ ధ్యానం ఈ మంత్రాల ఆధారంగా చేసుకొని చెప్పబడినటువంటిది. అందుకని గురుముఖంగా పద్ధతిగా నేర్చుకోవాలి. శాస్త్రీయ ధ్యానం నేను చెప్పేది. వేదిక ధ్యానం అంటే శాస్త్రీయ పద్ధతిలో వచ్చినటువంటి ధ్యానం, శాస్త్రంలో చెప్పిన విధంగా వచ్చింది. ఎక్కడ చెప్పింది ధ్యానం గురించి అంటే ఇక్కడ చెప్పింది ఉపనిషత్తు. ధ్యాన యోగాది అవేహి అన్నారు కదా, ఏమిటా ధ్యాన యోగం అంటే, మెడిటేషన్ అంటే ఏమిటి అన్నారు. అది గురుముఖంగా నేర్చుకోవాలి, దానికి పద్ధతి ఉంటుంది, మెట్టు మెట్టుగా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు అది సద్వినియోగం అవుతుంది, మనకు ఫలాన్ని ఇస్తుంది. అంతేగాని సెల్ఫ్ మెడికేషన్ లాగా కడుపులో నొప్పి వస్తే మాత్ర వేసుకుంటాం, తలనొప్పి వస్తే నేనే మాత్ర వేసుకుంటాను అని నా దగ్గరే ఉంటాయి లెక్క అంత వరుసగా, ఇది కడుపు నొప్పికి, ఇది తలనొప్పికి, ఇది వాంతులైతే అని చెప్పి మెడిసిన్ డబ్బాలు ఉంటాయి ఇంట్లో. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళే వేసుకుంటూ ఉంటారు. పనిచేస్తున్నాయి కదండి, బాగానే ఉందంటే ఎప్పుడో తిరగబెడుతుంది ఒక రోజు, అప్పుడు చెప్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు ఎందుకు ఇట్టొచ్చింది నీకంటే, మందులు వేసుకుంటుంటానండి అప్పుడప్పుడు అంటాడు. ఎవరు వేసుకోమన్నాడు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వేసుకుంటే ఎట్లా ఉంటుంది? 199 మంది చేసే పనే ఇది కదా. ఒకసారి డాక్టర్ క్రోసిన్ రాసిస్తే జన్మజన్మాలకు క్రోసిన్ వేసుకుంటూ ఉంటాడు. ఆ క్రోసిన్ బ్యాన్ చేశారని కూడా తెలియదు వీడికి. అయాస్ప్రో, అనాసిన్ ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు. వీడు అప్పుడెప్పుడు రాశారు డాక్టర్ గారు అని చెప్పి 20 సంవత్సరాల కిందట అదే వేసుకుంటానంటే ఎట్లా అన్నాడు. అదేవిధంగా ధ్యానం అనేటువంటిది ఏముందండి, కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా, కాసేపు గాలికి పీల్చుకోకుండా ఉంటే సరిపోతుంది, ధ్యానం చేస్తానన్నాడు. ఎవరు చెప్పారు నాయన అన్నారు. దీక్ష కావాలి, మంత్ర జప ఉండాలి, దానికి పద్ధతి ఉన్నది, గురువు చెప్పిన మాటలకు అనుగుణంగా ధ్యానం చేస్తూ ఉండాలి. అలా చేస్తే మనకే మంచిది. సొంత వైద్యం చేయకుండా గురువు చెప్పింది నేర్చుకోవాలి. అదే చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు అశ్వలాయనుడికి చెప్తున్నాడు. ఏమిటా ధ్యానం అంటే, మొదటిది ఇందులో ఇది, తర్వాత శ్లోకంలో కూడా ఇందులో మొదటగా తీసుకోవలసింది వివిక్త దేశే అనేటువంటిది తీసుకోవాలి. వివిక్త దేశే చ సుఖాసనస్థ. వివిక్త దేశం మొదటి మెట్టు. అట్లా 6-7 మెట్లు వస్తాయి, అన్ని మెట్లు మెట్టుగా చూసుకోవాలి. మొదట ఏం చేయాలి? వివిక్త దేశం, నువ్వు కూర్చునే చోటు. ఇక్కడ చెప్పే ధ్యానం నిధిధ్యాసన ధ్యానం, వేదాంతిక్ మెడిటేషన్ అంటారు, కాంటెంప్లేషన్ అంటారు. నిధిధ్యాసనం, వేదాంతిక్ మెడిటేషన్, కాంటెంప్లేషన్. ధ్యానం వేరు, ఉపాసన వేరు. ఉపాసన అంటే సగుణ ఈశ్వర ధ్యానం. రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ మన ఇష్టదైవాన్ని ముందు పెట్టుకొని పూజ చేసి మనసులో తలుచుకుంటూ ధ్యానం చేయడం, దాన్ని ఉపాసనం అంటారు. ఉపాసనా ధ్యానం. ఉప అంటే సమీపం, ఆసనం అంటే కూర్చోవడం. మన మనస్సుని ఆ భగవంతుడికి సమీపంలో కూర్చోబెట్టడం ఉపాసనం అని అర్థం. ఇది సగుణ ఈశ్వర ధ్యానం, లేక ఏకరూప ధ్యానం అని పేరు. ఏకరూప ధ్యానం, సగుణ ఈశ్వర ధ్యానం. రెండవ ధ్యానం ఏమిటంటే అనేక రూప ధ్యానం, విశ్వరూప ధ్యానం. ఏకరూప ధ్యానాన్ని చిత్త ఏకాగ్రత ధ్యానం అంటాం. అనేక రూప ధ్యానాన్ని ఎక్స్పాన్షన్ మెడిటేషన్ అంటాం. నా ఇష్టదైవాన్ని అంతటా చూడడం విరాట్ ధ్యానం, విశ్వరూప ధ్యానం. త్యాగరాజుల వారు రాముణ్ణి అంతటా చూసేవాడు, విశ్వరూప ధ్యానం. మీరాబాయి కృష్ణుణ్ణి అంతటా చూసేది, విశ్వరూప ధ్యానం. ఏకరూప ధ్యానం చేస్తూ సగుణ విశ్వరూప ధ్యానం, అన్ని రూపాలు ఆయనవే అనే ధ్యానం. ఇది రెండవ రకమైన ధ్యానం. మూడవ ధ్యానం అరూప ధ్యానం, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. అరూప ధ్యానం, దాన్ని నిధిధ్యాసనం అంటారు. దాన్ని నిధిధ్యాసనం అంటారు. అరూప ధ్యానం లేక నిర్గుణ ధ్యానం. ఈ నిర్గుణ ధ్యానం అనేటువంటిది ఎప్పుడు చేయాలంటే వేదాంతం అంతా చదివిన తర్వాత చేయాలి. అరూప ధ్యానం, ఆత్మ అహం అస్మి అరూప రూపరహిత అనే ధ్యానం చేయాలి. నాకు రూపం లేదు, నేను ఆత్మస్వరూపాన్ని అనే ధ్యానం చేయాలి. సోహమస్మి, సోహం బ్రహ్మ అస్మి అనే ధ్యానం ఎప్పుడు చేస్తారు? ఉపనిషత్తులని చదివిన తర్వాత, భగవద్గీత చదివిన తర్వాత చేస్తే ధ్యానం అది. ఇది తెలియకుండా చాలామంది గురువులు శిష్యులకు ఏం చెప్తారంటే సోహం 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 అని చెప్పి ధ్యానం నేర్పుతారు చాలామంది. అది ఎట్లా నేర్పుతారండి అంటే, నేర్పుతారు వాళ్ళకి సహ పరమాత్మ అహమస్మి అన్నారు. ఎలా చెప్తావయ్యా ఆ ధ్యానం అంటే, ఏముందండి సోహం సోహం అంటూ ఉంటే చాలు, నేను ఒకరోజు బ్రహ్మను అయిపోతానంటాడు. ఆ మంత్రం జపం ధ్యానం ఇవ్వనేకూడదు, శాస్త్రం చదవని వాళ్ళకి అది చెప్పకూడదు. ఆ చెప్పే గురువుకు తెలియదు, ఈ తీసుకునే వాళ్ళకి అంతకంటే తెలియదు. గురువుకే తెలియకపోతే శిష్యుడికేం తెలుస్తుంది? ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నన్నే అడిగారు వచ్చి చాలామంది. నేనేం చేస్తానండి అంటే సోహం ధ్యానం చేస్తానండి అన్నారు. తూ అంటే తారాది ఆవిడకి. అటువంటి వాళ్ళకి సోహం ధ్యానం చెప్తే ఏం చేస్తారు? కనుక చాలామందికి ఏం చెప్తారో ఏం నేర్పుతారో వాళ్ళకే తెలియదు. ఏకరూప ధ్యానం చేయాలి, విశ్వరూప ధ్యానం చేయాలి. అది చేస్తూ నువ్వు శాస్త్రాన్ని చదివి అప్పుడు అరూప ధ్యానానికి వెళ్ళాలి. అసలు అరూపం అనే దాని మీద ధ్యానం ఎలా చేస్తావురా అంటే, ఏమోనండి తెలియదు మా గురువుగారు చెప్పారన్నాడు. ఆయనకి ఎట్లా తెలుసురా అంటే, ఆయనకి తెలుసు అనుకున్నానండి నేను అంటాడు. సరే వదిలిపెట్టు ఆ విషయం. వివిక్త దేశ హానర్, ఇప్పుడు మూడు విషయాలు చెప్పానా, ఏకరూప ధ్యానం. ఒకవేళ మీరు ఎవరన్నా సోహం ధ్యానం చేస్తూ ఉంటే తప్పుగా భావించకండి, చెప్పవలసిన విషయం కనుక చెప్పాలి. నేను చెప్తున్నాను, చూసారా మా స్వామిని వారు ఇట్లా నిందించారు నేను సోహం ధ్యానం చేస్తుంటే, మా గురువు గారు ఇచ్చారు సోహం ధ్యానం అదెట్లా తప్పు అవుతుంది, అలా అనకూడదు. అందుకే చెప్పాను శ్రద్ధ కావాలని, ఇందాకనే చెప్పాను చూసారా. నేను ఎవరినో పూజిస్తాను, ఆయన్ని పూజిస్తాను, ఆయన పూజ మంత్రం ఇచ్చాడు నేను చేస్తాను. మీరు ఎన్నెన్నా చెయ్యండి, ఎన్నెన్నా పూజించండి, ఏ ధ్యానమన్నా చెయ్యండి, శాస్త్రంలో చెప్పింది చెప్పడం నా బాధ్యత అంతే. సద్హృదయంతో మీరు మీకున్నటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఇది విని తర్వాత అర్థమైన తర్వాత దాన్ని దీన్ని చూసుకోండి ఏమిటి విషయం అని, అప్పుడు ఆలోచించండి. అంతేకాని ఎవరో చెప్పింది ఒకటి తప్పు రైట్ అని చెప్పడానికి మనకు అర్హత లేదు. ఇది మనం శాస్త్ర పద్ధతిలో వింటున్నాం, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అంతేగాని నేను ఎన్నో సంవత్సరాల నుంచి పూజిస్తున్నానండి, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నానండి కనుక అది ఎట్లా తప్పు అవుతుంది అలా అనకూడదు. ఏం తప్పు కాకూడదనేముంది? జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి అజ్ఞానం తప్పు కాదా? ఈ జన్మలో చేస్తున్నాను కాదు, ఎన్ని జన్మల నుంచి తప్పు చేసుకుంటూ వస్తున్నాం మనం. శరీరం నేను అనుకుంటూ వస్తున్నావు, ఎలా తప్పు కాకుండా ఉంటుంది? కనుక శాస్త్రం ముందు తల వంచాల్సిందే ఎవరైనా సరే. గురువుగారు చెప్తున్నారంటే ఏంటి, దేన్ని బట్టి చెప్తున్నారు? శాస్త్రానికి అనుగుణంగా చెప్తున్నారు ఆయన. కనుక శాస్త్రం వేదం అది. కనుక మన అహంకారాన్ని మన ఈగోని పక్కన పెట్టాలి. ఏమో నేను చేసే మంత్రం, నేను చేసేటువంటి పద్ధతి తప్పు కావచ్చు, కనుక లెట్ మీ సీ మా గురువుగారు ఏం చెప్తున్నారు, ఇవిడేం చెప్తున్నారు విందాం, శాస్త్రం ఏం చెప్పిందో విందాం అనేటువంటి సహృదయత కావాలి. ఇది ఉండదు చాలామందికి. ఇది ఉండి అది శ్రద్ధ, అది భక్తి. ఇది లేకనే చాలామంది మిస్ అవుతారు. అంత దూరం వస్తారు, శాస్త్రం దాకా వస్తారు, వచ్చి వదిలిపెడతారు. ఎవరికి నష్టం? శాస్త్రానికి నష్టమా, గురువుగారికి నష్టమా? కాదు కదా. అందుకని శాస్త్రం వినేటప్పుడు మన క్లాసులో కూర్చున్నప్పుడు నేను నమ్మినటువంటివి, నేను చేసే సాధనలు, నేను అనుకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా 100% కరెక్ట్ అని చెప్పి అనుకోకూడదు. ఒకవేళ తప్పు కావచ్చు, దాన్ని ఇంకా సరిచేసుకునే మార్గం ఏదైనా ఉంటే నేను ప్రయత్నం చేయొచ్చు కదా. అలాంటి విశాల హృదయం కావాలి. అంతేగాని బావిలో కప్పలాగా నేను అనుకున్నదే కరెక్ట్ అని చెప్పి వెళితే ఎవరికి నష్టం? అందుకని ఆచితూచి అడుగు వేయాలి శాస్త్రం చదివేటప్పుడు. అంత తేలిక కాదు శాస్త్రం అంటే, నిప్పును పట్టుకున్నట్టే శాస్త్రం అంటే. ఇలాంటి ధ్యానం చేసుకోవాలి అంటే ముందు ఏం చేయాలి? ఇక్కడ బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు ఇప్పుడు, ఈ యొక్క విద్యార్థి శాస్త్రం అంతా చదివాడు, చదివిన తర్వాత బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, నువ్వు చూసేదంతా కూడా నామరూపాల మిథ్య, నువ్వే సత్యస్వరూపానివి అని చెప్పిన తర్వాత శిష్యుడికి ఇంకా అనుమానంగా ఉంది. నాయన నువ్వు విన్నది ఎలాగంటే పంచదార పాలల్లో వేస్తే ఒక స్పూన్ వేసాం, చూస్తే రుచి చూస్తే తీపి రాలేదు, రెండో స్పూన్ వేసాం తాగి చూస్తే తీపి రాలేదు, మూడో స్పూన్ వేసాం తీయగా లేదు, నాలుగో స్పూన్ వేసాం, ఎన్ని స్పూన్లు వేస్తావు? ఒక స్పూన్ వేసినప్పుడే కలపచ్చు కదా, కలిపితే స్వీట్నెస్ వచ్చేది. వీడు కలపకుండా స్పూన్ మీద స్పూన్ వేస్తున్నాడండి పంచదార. అదేవిధంగా ఎన్ని చదివినా కూడా దానికి తగినటువంటి సాధన చేయకపోతే మనిషి చదివింది వంట పట్టదు. అక్కడ ఒక పక్కన శాస్త్రం చెప్తుంది, నీవుడు శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడివి, నీకు దుఃఖం అనేదే లేదు, దుఃఖాతీతుడివి, శరీర విలక్షణుడివి అంటుంటే నేనేమో ఇక్కడ దుఃఖంతో మునిగి కూర్చుంటుని వింటూనే ఉన్నా కానీ దుఃఖం పోవట్లేదే. అందుకే చెప్తున్నారు బ్రహ్మదేవుడు ఇక్కడ, నాయన అశ్వలాయన విన్నావు, విన్న తర్వాత దాన్ని ఇంకా జీర్ణించుకోవాలంటే వివిక్త దేశ, ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి కూర్చో. వివిక్త దేశ దేశస్థితి, కాలస్థితి చెప్పలేదు. కాలం అంటే ఆ సమయం, ఏ సమయంలో చేయాలి నువ్వు అంటే ప్రాతకాలం, ఎప్పుడైతే ఎక్కువ మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో, అలజడి లేకుండా ఉంటుందో ఆ సమయం, నీ మనసు ఎప్పుడైతే ధ్యానానికి లభ్యమవుతుందో అప్పుడు, ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు. కాలస్థితి దేశస్థితి మొదటిది, కాలస్థితి మీరు రాసుకోవాలి. తర్వాత సుఖాసనస్థ, సుఖమైనటువంటి ఆసనంలో కూర్చో. కృష్ణ పరమాత్మ చెప్పారు భగవద్గీతలో 6వ అధ్యాయంలో, నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజన కుశోత్తరం అన్నారు. మరీ కుషన్గా ఉండకూడదు ఆసనం, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ క్రిందగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి ఆ ఆసనం మీద కూర్చో. శరీరం కూడా సుఖంగా ఉండే ఆసనంలో కూర్చో. శరీరం సుఖంగా ఉన్నప్పుడు మనస్సు కూడా ఏకాగ్రతను పొందుతుంది. సుఖమైన ఆసనంలో కూర్చోవాలి అన్నారు. సుఖాసనస్థ, కూర్చునే ఆసనం, నువ్వు కూర్చునే స్థితి, శరీర స్థితి, ఆసనం, ఆ ఆసనం కూడా చాలా సులభంగా ఉండాలి, నీకు సుఖాన్ని ఇచ్చేదిగా ఉండాలి. లేకపోతే కాళ్ళు తిమ్మిరెక్కి అక్కడ నొప్పి పుట్టి ఇక్కడ నొప్పి పుట్టి ధ్యానం చేయకుండా శరీర ధ్యానం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా చెయ్యాలి. తర్వాత 4వది, సమగ్రీవ శిర శరీర. ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత శరీర స్థితి ఎట్లా ఉండాలి? ఆసన స్థితి అయింది, 4వది శరీర స్థితి. సమం అన్నారు, సమంగా ఉండాలి. ఏమిటి? గ్రీవం మెడ, శరీరం శరీరం, సమం కాయ శిరో గ్రీవం. శరీరం శిర అంటే తల, తల మెడ శరీరం సమంగా ఉండాలి. ఒక కట్టెపుల్ల వెనకాల పెడితే సరిగ్గా స్ట్రైట్గా ఉందా లేదా తెలుస్తుంది, అంత కూర్చోవాలి. ఎందుకంటే ధ్యానానికి కూర్చున్నప్పుడు సహజంగా ఇలా కూర్చున్న వాళ్ళం కొంచెం 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 ఇట్లా దిగు దిగుతాం, నిద్ర వచ్చేస్తుంది. బాగా నిద్రపోయి ధ్యానంలో ఎంత బాగుందోనండి, ధ్యానంలో హాయిగా ప్రశాంతంగా ఉందన్నాడు. ఎందుకుండదు, నిద్రపోతే ప్రశాంతంగానే ఉంటుంది అన్నాడు. నిద్రపోయినట్లే తెలియదు వీడికి, అందుకని స్ట్రైట్గా కూర్చుంటే నిద్ర రాదు. సమ గ్రీవ శిర శరీర అన్నారు. 5వ విషయం ఏం చెప్పారంటే, సకల ఇంద్రియాణి నిరుద్ధ్య అన్నారు. ఇంద్రియ నిగ్రహం. సకల ఇంద్రియాణి అంటే జ్ఞానేంద్రియాణి, చెవులు, ముక్కు, నాలుక. కిచెన్ రూమ్లో ఉంటుంది పూజా రూము, ఇంట్లో వంట చేస్తూ ఉంటే అవన్నీ ఆ శబ్దాలు సుయి 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 శబ్దం, ఆ వాసన అవన్నీ వస్తూ ఉంటాయి. సాంబార్ వాసన, రసం వాసన, ఇవన్నీ వాసనలు వస్తుంటే ఇంద్రియాణి అన్ని ఎక్కడెక్కడికో పోస్తూ ఉంటాయి. అందుకని పూజా రూమ్ అని దేవాలయం అని ఊరికినే పెట్టారా, ఊరికిని అవన్నీ విడిగా ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడంతా ఎక్కడన్నా ఇల్లంతా పెద్దగా ఉంటుంది. ఆ దేవునికి ఎక్కడో పాపం ఆహా షెల్ఫ్లో, అది మెట్ల కింద ఎక్కడో ఇస్తాడు, ఆ కింద కొంచెం ప్లేస్ ఎక్కడో ఉంటాడు పాపం ఆయన. ఉండేవన్నీ ఏమిటాయి అంటే పెద్ద పెద్ద సీనరీలు ఉంటాయి ఇంట్లంతా, ఇక్కడెక్కడో ఉంటాడు ఆయన దేవుడు ఉన్నాడు. అలా కాదు, చక్కగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఉంటే మనకు ఇంద్రియాన్ని తొందరగా నిగ్రహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పూజా గృహం అనేది విడిగా ఉంటే మనస్సు ఇంద్రియాన్ని ఏకాగ్ర చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎవరూ రాకుండా మనల్ని తొందర పెట్టకుండా ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం ధ్యానం చేసుకోవచ్చు కదా. అంటే ఎక్కడండి 600 స్క్వేర్ ఫీట్ ప్లాట్, 700 స్క్వేర్ ఫీట్ ప్లాట్లో పూజా గృహమా, ఇంకేమన్నానా, ఏం అక్కర్లేదంటాడు. ఈ రోజుల్లో అంత కష్టం అన్నారు బ్రహ్మదేవుడు. చెప్తున్నారు సకల ఇంద్రియాణి నిరుద్ధ్య, ఇంద్రియాలన్నీ కూడా, కర్మ ఇంద్రియాలు కూడా, కాళ్ళు చేతులు ఆడుతూ ఉండకూడదు, చేతులు ఇలా కట్టించాలి, కాళ్ళు చేతులు ఆడకుండా, తల ఆడకుండా ఉండాలి, మూగుతూ ఉండకూడదు ముందుకు వెనక్కి. ఇంద్రియాణి సర్వం నిరుధ్యాన. ఏమిటంటే ఇంద్రియాలన్నీ అటు ఇటు వెళుతూ ఉంటే బలహీనమైపోతాయి, బలహీనమైపోతే మనస్సు శక్తిహీనమైపోతుంది. ఎలాగైతే నదులన్నీ అటు ఇటు నీళ్లు అటు ఇటు పోతూ ఉంటే దాన్ని పొలానికి మళ్లించడానికి కష్టం. అదే ఒక డ్యామ్ కట్టామనుకోండి, ఆ నీటినంతా కూడా ఇటువైపు ఆపేశామంటే మనకు కావలసిన వైపు పంపించవచ్చు నీరుని కదా, అప్పుడు అన్నిటికి ఉపయోగపడుతుంది ఆ నీరు. అంతేగాని దానిపాటికి అది ఇటు అటు పోతూ ఉంటే అక్కడికక్కడ ఎండిపోతుంది ఆ నీరు కదా, మనకు ధాన్యము రాదు. ఆ నీటిని మనం సరిగా ఉపయోగించుకోనూ లేదు. మన ఇంద్రియాలన్నీ కూడా అటు ఇటు పరిగెడుతూ ఉంటే దాన్ని నిరుద్ధ అన్నారు, ఒక డ్యామ్ కట్టినట్లు అనమాట. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే సూదిలో దారాన్ని గుచ్చడానికి ఏం చేస్తాం, తడి చేసి ఇట్లా బాగా నునుపు చేస్తాం, దాన్ని చేసి సన్నగా చేసిన తర్వాత అది ఎంత బెజ్జం అండి పాపం సూది బెజ్జం, అందులో నుంచి వెళ్ళాలి. అదే ఇలా చెయ్యకుండా పంపించండి, గంట పట్టినా కూడా పోనే పోదు అది. అందుకని కాంపిటీషన్ పెట్టేవాళ్ళు చిన్నప్పుడు, సూదిలో దారం కూర్చోడం కాంపిటీషన్. ఇప్పుడే ఉన్నాయి అవన్నీ లేవు స్కూళ్ళల్లో, ఎంత కాన్సన్ట్రేషన్ కావాలో చూడండి. అలాగే మన మనస్సు ఇంద్రియాలు అనేటువంటి పోగులు దారాలని ఏకీకృతం చేయాలి. ఆ దేవుడి మీదనే ఉండాలి మనస్సు, వాక్కు మనస్సు పని దృష్టి మనస్సు చింతన అంతా కూడా ఆయన మీదనే ఉండాలి, అలా ఫోకస్ చేయాలి. అది ఇక్కడ సకల ఇంద్రియాణి నిరుద్ధ అన్నారు. ఇక్కడ ప్రాణ నియమం కూడా చెప్పుకోవాలి, ప్రాణస్థితి ఇంద్రియ స్థితి మనస్థితి అన్నీ కలిసి ఉన్నాయి. అందులో మనస్సు కూడా చెప్పాలి, నేను ధ్యానం చేస్తున్నాను కాసేపు, ఓ మనసా ఎక్కడికి వెళ్ళవాకు ఇక్కడే ఉండు, నాకు సహాయం చెయ్యి అని చెప్పి మనసుకు చెప్పుకోవాలి మనమే. అది మనస్థితి. నేను ధ్యానం చేసేవాడినే కానీ ఒక తల్లిని భార్యని అలాంటివి ఏమీ కాదు, నేను ఇప్పుడు ఒక ధ్యాతని, నేను దేవుడు నేను అంతే, ఇంకేం ఉండకూడదు. అటువంటి మనస్థితి ఉండాలి. ఎప్పుడొస్తుందంటే ఎవరితో ఎక్కువగా మాట్లాడటం, తగువ పెట్టుకోవడం, హాట్ హాట్గా మాట్లాడటం చేస్తే మనస్సు డిస్టర్బ్ అవుతుంది. అందుకని ప్రశాంతంగా మాట్లాడటం, అతి తక్కువగా మాట్లాడటం, అవసరమైనంతవరకే మాట్లాడటం చేసుకోవాలి. అతిగా మాట్లాడేవాళ్ళు, అనవసరంగా మాట్లాడేవాళ్ళు ఏదో ఒకటి నోరు జారుతారు, తర్వాత మనసును బాధపడతారు. ఆ మనసేతో వచ్చి కూర్చుంటే ధ్యానం ఏం ధ్యానం చేస్తాడండి. అందుకని సాధ్యమైనంత వరకు మనస్సుని అలజడి చేసుకోవాకు, మనస్సులో అలజడి కలిగేటట్లుగా ప్రవర్తించవాకు, అతిగా మాట్లాడవాకు, అనవసరంగా మాట్లాడవాకు. అది ఇంద్రియ నిగ్రహం. అంటే డే టు డే రొటీన్ లైఫ్లో ఇంద్రియాన్ని నిగ్రహించు, అవి నీకు సహాయపడి మనస్సుని తేలికగా ఏకాగ్రం చేయడానికి సహాయపడతాయి. ఇవన్నీ చేయకుండా ఊరికి చదివేసి శాస్త్రం చదివితే ప్రయోజనం లేదు. అందుకని వేదాంతం చదివే వ్యక్తి ఫస్ట్ మొదటిది అంటే వాంగ్ నిరోధ, ఎక్కువగా మాట్లాడాడు, అనవసరంగా మాట్లాడు, తూచి తూచి మాట్లాడతాడు. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడాలంటే మనస్సు ఎక్స్ట్రావర్టెడ్ అయిపోతుంది, బాహ్యం పరిగెడుతూ ఉంటుంది మనస్సు. అందుకని ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, అతిగా మాట్లాడేవాళ్ళు, అనవసరంగా మాట్లాడేవాళ్ళు సునిశ్చితమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేరు. అందుకని తక్కువగా మాట్లాడాలి, వాల్యూమ్ కూడా ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువ వాల్యూమ్ను మాట్లాడామంటే ఏమిటి అర్థం, ఇక్కడ గందరగోళం ఉందని అర్థం. వాల్యూమ్ కూడా తగ్గించుకోవాలి. ఇక్కడ మనిషి దగ్గరలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పెద్ద మైకులో మాట్లాడినట్టుగా మాట్లాడతావు, స్పీకర్లో పెట్టి లౌడ్ స్పీకర్ లాగా, అక్కడే తెలిసిపోతుంది ఎంత నిగ్రహం ఉంది అని. కనుక మనిషి ఇక్కడ ఉంటే ఎంత వాల్యూమ్లో మాట్లాడాలి అంత వాల్యూమ్లోనే మాట్లాడాలి. ఎక్కువ వాల్యూమ్లో మాట్లాడామంటే అది కమ్స్ అండర్ హింస, ఎందుకంటే నేను అవతల వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాను కదా, నేను చెప్పే మాట ఈ వ్యక్తికే కదా చెప్తున్నాను, ఇది 10 మందికి ఎందుకు వినపడాలి అంటే ఏమిటి అర్థం, వాళ్ళందరినీ నేను డిస్టర్బ్ చేస్తున్నాననే కదా అర్థం. ఈ పెద్దగా మాట్లాడే వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళు అస్సలు వాళ్ళని జీవితంలో కూడా మార్చలేము. పెద్దగా మాట్లాడే వాళ్ళు కొంతమందికి అలవాటు, అది ఎంత పెద్దగా మాట్లాడతారంటే ఇంక చెప్పలేము. వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో మాట్లాడుతుంటే సెకండ్ ఫ్లోర్లో వినపడుతుంది. ఎందుకంటే ఏమిటోనండి అలవాటు అయిపోయిందండి అంటాడు. కొంచెం వాల్యూమ్ తగ్గించుకోవచ్చు కదంటే అప్పుడు తగ్గిస్తారు, తర్వాత మళ్ళీ మామూలే. చాటర్ బాక్స్ అంటారు, చాటర్ బాక్స్. అందుకని నాలుకని నిగ్రహించుకోవాలి, చాలా నిగ్రహించుకోవాలి నాలుకని. ఇది ఉండదు చాలామందికి. నేను మాట్లాడే మాట అవతల వాళ్ళకి అసౌకర్యంగా ఉండకూడదు. ఈ శబ్దం వల్ల వాళ్ళకి అసౌకర్యం ఏర్పడకూడదు. ఈ మాటల వల్ల వాళ్ళకి అనవసరం, ఇవన్నీ వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాయి కదా, వాళ్ళకి అనవసరం ఈ మాటలు. పెద్దగా మాట్లాడటం వల్ల ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాం మన అందరికీ. లౌడ్ స్పీకర్ పెట్టడం, రేడియో పెట్టడం, టీవీ పెట్టడం, ఇవన్నీ కూడా ఏమైనా సరే స్వామిని క్యాసెట్లు కదా చెప్పి అందరు వినమని చెప్పి ఇంట్లో పెడితే వాళ్ళందరికీ స్వామిని మీదనే కోపం వస్తుంది, ఎవరు ఈ స్వామిని అని. మనకిష్టమైతే ఇష్టం కావచ్చు, అంతేగాని అవతలి వాళ్ళ తల మీద రుద్దకూడదు అట్లా కదా. మీరందరూ వినాలి, ఇంట్లో వాళ్ళందరూ జీవన్ ముక్తులు అయిపోవాలని చెప్పి ఒక ఆవిడ, నేను అందరికి వినపడేటట్లు పెడతానండి అని చెప్పి ఆ తాతగారి ఇంట్లో అందరికి వినపడేటట్లు మనవాళ్ళకి మనవరాళ్ళకి వినపడాలని చెప్పి నా స్పీచ్ పెడతారు. ఇంకా వాళ్ళకి జీవితంలో వేదాంతం అంటే వైరాగ్యమే వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడు చేయకూడదు మనం. మనం వినేది స్తోత్రమాల కావచ్చు, లెక్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు వింటామంటేనే పెట్టాలి, కానీ అందరికి వినపడాలని పెట్టకూడదు, తప్పది. అలా చేయకూడదు మనం. వాళ్ళల్లో ఇంట్రెస్ట్ కలిగించాలి ముందు, అంతేకాని ఏది కూడా పాట చూడు ఎంత బాగుందో విను అని చెప్పి బలవంతం చేయకూడదు ఎవరిని. అందుకనే ఇంద్రియ నిగ్రహం కావాలి మనిషికి. సకల ఇంద్రియాణి నిరుధ్యాన వాంగ్ నిరోధ కర్మ ఇంద్రియాణి జ్ఞాన ఇంద్రియాణి ప్రాణా అన్ని ప్రాణాయామం చేయాలి. ప్రాణాపానౌ సమౌకృత్వా నాసాభ్యంతరచారిణం. 6వ అధ్యాయం కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచి బారో చేశారంటే ఇక్కడి నుంచే, ఈ ఒక్క శ్లోకాల నుంచి 6వ అధ్యాయమే వచ్చింది. సకలేంద్రియాణి నిరుధ్య స్వగురుం ప్రణమ్య. దానికి ముందు ఇంకొకటి ఉంది, నిరుధ్య శుచిహీనరు, శుభ్రంగా ఉండాలి. శుచిహి అంటారు స్నానం చేసి కూర్చోవాలి, మనస్సు వాక్కు శరీరం అన్నీ శుద్ధంగా ఉండాలి. శుద్ధత లేకుండా చేయకూడదు. మన కట్టుకునే వస్త్రం కానీ, మన మాటలు కానీ, మన ఆలోచన కానీ శుద్ధంగా ఉండాలి. అటువంటి శుద్ధి కావాలి మనిషికి. మానసిక శుద్ధి, వాచిక శుద్ధి, కాయిక శుద్ధి. తర్వాత శుచిహి అంటే శుద్ధి, ప్యూరిటీ అంటారు. 7వది ఏమిటి అంటే అత్యాశ్రమస్థ. సన్యాసం తీసుకుంటున్నారు. అత్యాశ్రమస్థ అంటే అతి అధిక ఆశ్రమ అన్నారు, అంటే మానసిక సన్యాసం అని. మీ అందరికీ మానసిక సన్యాసం తీసుకోమని అర్థం. మానసికంగా సన్యాసి అన్నారు, అన్నీ వదిలిపెట్టాలి అని అర్థం. మనం ఏం చేస్తామంటే మనం ఎక్కడికి వెళ్తే మనం వాళ్ళందరినీ తీసుకుపోతాం మనసులో. టిక్కెట్ కొనేది ఒకడికి, అందరూ ట్రావెల్ చేస్తారు మనతో పాటే. ఎక్కడ కూర్చున్నా సరే హస్బెండ్ వస్తాడు, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, అందరూ తిరుగుతూ ఉంటారు మనసులో. అది కాదు, అత్యాశ్రమస్థ అన్నారు. సింగిల్గా కూర్చోవాలి, ఒక్కడిగా కూర్చోవాలి, ఎవరు ఉండకూడదు లోపల. అందరినీ ఇక టంగ్ టంగ్ అని కొడితే ఎవరు గుర్తుకు రాకూడదు, ఒక్కడిగా కూర్చోవాలి. తర్వాత ఏం చేయాలి, గురుం ప్రణమ్య, గురువుకు నమస్కారం చెయ్యి. నీ గురువుకి, ఏ గురువు దగ్గర అయితే శాస్త్రం చదివావో ఆ గురువుకి నమస్కారం చెయ్యి. ఇదేంటి వేదాంతిక మెడిటేషన్ కదా, కనుక ఆ గురువుకి నమస్కారం చెయ్యి అని చెప్తున్నారు. చేసి ఏం చేయాలి, భక్త్యా నమస్కారం చెయ్యి అన్నారు. నీ యొక్క స్వగురుం అన్నారు, ఎవరో గురువుకి నమస్కారం చేయకూడదు, నీ గురువుకు నువ్వు నమస్కారం చెయ్యి అన్నాడు. వాళ్ళకి ఎవరో గురువు అయితే ఆయనకి నువ్వెందుకు నమస్కారం చేయడం, నువ్వు ఎవరి దగ్గర అయితే దీక్ష తీసుకున్నావో, నువ్వు ఎవరి దగ్గర అయితే చదివావో ఆ గురువుకు నమస్కారం చేసి సాధన చెయ్యాలి. ఎలా చెయ్యాలి అని తర్వాత అభ్యాసం వస్తుంది. ఇప్పటి వరకు అంత ప్రిపరేటరీ మెడిటేషన్ అయింది. ఈ ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత అసలు ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన స్వరూపం, ఇవి ధ్యానానికి లక్షణాలు ఇవన్నీ, ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకు పెట్టుకొని ఇప్పుడు ధ్యాన స్వరూపంలోకి దిగాలి. తర్వాత చూస్తాం, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.